ಮಂತಸ್ತಿರಮಿಹಿರತ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತವಕಮಕರಂದಸೃತಿಭಿರಿ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮಜಲಥೋ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಮವಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಂ ಅತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಆಂಜನೇಯಮತಿಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾದ್ರಿಕಮನೀಯವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರುಮೂಲವಾಸಿನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ಆಪದಾಂ ಅಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಸೀತ ಮಾತನ್ನು ಅಂತಃಪುರಂಲೋ ಪೆಟ್ಟಿ ಒಕ್ಕಸಾರಿ ತನ್ನ ಅಂತಃಪುರಂ ಅಂತಾ ಚೂಪಿಸಾಡು, ತನ್ನ ವೈಭವಂತ ಚೂಪಿಸಾಡು ರಾವಣ. ಈ ವೈಭವಂತ ಚೂಸ್ತೇ ಅವಳು ಲೊಂಗಿಪೋತುಂದೇಮೋ. ಎಂತಕಾಲಂ ಅರಣ್ಯಂಲೋ ನಾನಾ ಕಷ್ಟಾಲು ಪಡ್ತೋದು ಕದಾ, ಈ ಕಷ್ಟಾಲು ಪಡ್ತುನ್ನಪ್ಪುಡು ಈ ಸುಖಾಲಕ್ಕೆ ಲೊಂಗಿ ತನ್ನನ್ನು ವರಿಸ್ತುಂದಿ ಅನ್ನೋ ಉದ್ದೇಶಂತೋ ಒಕ ವಿಧಂಗಾ ಚೆಪ್ಪಾಲಂಟೇ ಬಲಾತ್ಕಾರಂಗಾ ಚೂಪಿಸಿನಟ್ಟನ್ನಮಾಟ. ఇష్టం లేదు బాబోయ్ మొర్రో అన్న ఈడ్చుకెళ్ళి చూపించాడు వాడు. అన్నీ చూపించిన తర్వాత చూసావా ఈ ప్రపంచంలో ఇటువంటి వింతలు విశేషాలు ఎక్కడైనా ఉంటాయా, ఎక్కడెక్కడి నవరత్నాలు ఖరీదైన ఉన్నాయో అవన్నీ ఇక్కడే పట్టుకొచ్చి నా లంకలో నేను దాచాను. చెయ్యలు, ఆహార పదార్థాలు, తాగే పదార్థాలు ఒకటే ఒకటి నా లంకలో. ఇంకా ఈ చరాచర జగత్తులో ఎక్కడా లేని వస్తువులన్నీ ఉన్నాయి. స్వర్గంలో లేని వస్తువులు, పాతాళంలో లేని వస్తువులు, కుబేరుడి దగ్గర కూడా లేనటువంటి వస్తువులన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఇటువంటి ఈ సమస్త సంపదలను నాతో పాటు అనుభవించు. ఆ దూరంగా కనపడుతున్నదే పుష్పక విమానం. నా సోదరుడు కుబేరుణ్ణి నా బలపరాక్రమాలతో తన్ని కొట్టి జయించి ఇది పట్టుకొచ్చి లాక్కొచ్చి ఈ లంకానగరంలో పెట్టుకున్నాను. ఇది సూర్యకాంతిని తిరస్కరిస్తూ ప్రకాశిస్తుంది. దీని మీద సూర్యుడి యొక్క కాంతి పడితే సూర్యుడికంటే 1000 రెట్లు ఎక్కువ మహాకాంతితో ఇదే శోభిల్లుతుంది. పైగా మా రాక్షసులకు ధర్మం ఉంది. ఈ ధర్మం ఏమిటి? ఎవడన్నా బలవంతుడు ఉంటే వాడిని తన్ని వాడి భార్యను తీసుకొచ్చి పెళ్లి చేసుకోవటం, ఇది మా శాస్త్ర సమ్మతం అన్నాడు పైగా వాడు. అలం విరీడైన వైదేహి, ఎందుకు ఈ సిగ్గు నీకు? విరీడ అంటే సిగ్గు. పూర్వం ఆడవాళ్ళకి సిగ్గు అని ఒక పదార్థం ఉంటూ ఉండేది, అందరికీ ఇంచుమంచుగా పూర్వకాలంలో సిగ్గు పడుతూ ఉండేవాడు కదా, అదొక గొప్ప పదార్థం. ఎవడన్నా పొగిడితే మగవాడు సిగ్గుపడాలని పూర్వం చెప్పేవారన్నమాట. బాగా పొగిడేశాడు అనుకోండి, పలానవాడు చాలా గొప్పవాడిని అని నవ్వుకొని ఊరుకోవాలి. పొగడగానే రెచ్చిపోయి అవునండోయ్ నన్ను మించిన వాడు లేడు అన్నాడా, వీడు పతనం అయిపోతాడు. అందుకని పొగిడితే పురుషుడు, సౌందర్యం గురించి పొగిడితే స్త్రీలు సిగ్గుపడేవారు అని పూర్వకాలంలో చెప్పేవారన్నమాట. నాకు కూడా చిన్నప్పుడు ఈ సిగ్గు కొంచెం తెలుసు, ఈ మధ్యన పోయింది. అందుకని ఎందుకు ఈ సిగ్గు? ఇది అధర్మం అనుకోకర్లా, ధర్మలోపకృతి అయినచ ధర్మమునకు లోపమునుకుని నువ్వు నన్ను వరించడం లేదని నాకు అర్థమయ్యింది. సహజంగా మీ మానవులకి ధర్మం అంటే ఇష్టం, ధర్మం కోసం ప్రాణం ఇస్తారు, ధర్మం కోసం ఏదైనా చేస్తారు. అందుకనే ధర్మం కోసమని నీ భర్తను విడిచిపెట్టి నన్ను వరించడం లేదని నాకు తెలుసు. కానీ ఆరుషోయం
దైవనిష్యందో యత్వాం అభిగమిష్యతి. ఇది శాస్త్రసమ్మతం, మా రాక్షస శాస్త్రసమ్మతం. ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ శాస్త్రాలు ఉంటాయి. రాక్షసులకి రాక్షసాగమం, మానవులకి మానవాగమం, ఇలా దేవతలకి దేవాగమం ఉంటుంది. అరకు కోతులకు కూడా వానరాగమం అని ఉంటుంది. అంటే అది ఎవరి శాస్త్రాలు వాళ్ళవి, మా శాస్త్ర సమ్మతం ఇది. ఇందులో దోషమేమీ లేదు, నువ్వేం వెనుకాడక్కర్లా. రాక్షస వివాహం అని ఒకటి ఉండేదిలేండి పూర్వం. అది నిజానికి రాక్షస వివాహం అంటే రాక్షసులు చేసుకునే పెళ్ళి కాదు. అమ్మాయికి ఇష్టం ఉండి లేక అబ్బాయికి ఇష్టం ఉండి ఈ అబ్బాయి గారు పెద్దవాళ్ళని ఎదిరించి తన్ని పిల్లని పట్టుకుపోయి పెళ్లి చేసుకుంటే దాన్ని రాక్షస వివాహం అంటారు. తర్వాత రావణాసురుడు ఏం చేశాడు, రాక్షస వివాహాన్ని కొంచెం మార్చాడు. అబ్బాయికి అమ్మాయికి ఇష్టం ఉండి పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవడమే రాక్షస వివాహం కాదు, రాక్షసులు వెళ్ళి తమ బలప్రయోగంతో మొగుడిని చావగొట్టో చంపో రహస్యంగానో ఏదో రకంగా స్త్రీని పట్టుకొచ్చి అపహరించి పెళ్లి చేసుకోవడం కూడా రాక్షస వివాహమే అని రావణాసురుడు చట్టంలో కొన్ని మార్పులు చేశాడు. రావణాసురుడు లేటువంటి అనుకుంటే ఏం చేస్తారు మరి, ఇలాంటి చట్టంలో మార్పులే తెస్తారు. అప్పుడు మన ఇష్టం ఏదైనా చేస్తాం. రావణాసురుడిని ఎత్తిమీద పెట్టుకున్నాం మనం ప్రభువుగా, అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఏం పర్వాలేదు మా మతమే సమ్మతం అంటాడు, నేను ఏదైనా చేయొచ్చు అంటాడు, రెచ్చిపోతాడు. అప్పుడు ఎప్పుడో రాముడు రావాలి, బాణం వెయ్యాలి, ఈలోపు ఎంతోమంది వెళ్ళిపోవాలి. అందువల్లే ఒక పాపాత్ముడికి వరం ఇచ్చే ముందు ఆలోచించు అని బ్రహ్మదేవుడితో విష్ణువు చెప్పాడు. మన్నించి దేవశత్రులకు ఎన్నండి ఇటువంటి వరము లీకుము, పాపోత్పన్నులకు వరములసగుట పన్నగములకు అమృతమిడుట పంకజగర్భ అన్నాడు ఆయన. హిరణ్యకశిపుణ్ణి చంపేశాక నరసింహ రూపంలో, అప్పుడు నరసింహస్వామి వారు బ్రహ్మని పిలిచి నా మీద ప్రేమతో నన్ను మన్నించి ఇంకెప్పుడు రాక్షసులకు ఇలాంటి వరములు ఇవ్వకు, పాపాత్ములకి వరాలు ఇస్తే పాముకి అమృతం పొయ్యడం వంటిది, పాముకి అమృతం పోస్తే దానికి విషం పెరుగుతుంది, చావు ఉండదు, దాంతో జగత్తుని చంపుతుంది, జగత్తునకు చచ్చే చావు అవుతుంది, ఇలా చెయ్యొద్దన్నాడు. నేనేం చేయనండి, వాడు తపస్సు చేస్తాడు, నేను ఆ తపస్సు వల్ల వివసుండి అయిపోతాను, నన్ను నేను మరిచిపోతాను, అడిగిందల్లా ఇస్తానన్నాడు ఆయన. అలాగే వీడికి ఎన్నో వరాలు ఇచ్చాడు, దానితో వాడు కండకవరంతో చట్టాలు మార్చేశాడు. ఏకంగా దేవాలయాల వ్యవస్థనే మార్చేస్తే వాడు ఇంకేమిటి, నా రాజ్యంలో ఎక్కడ హరినామస్మరణం జరగకూడదు అన్నాడు వాడు. అంతే, హరనామమే గాని హరినామధేయంబు త్రిజగానన్నెవరు స్మరింపరాదు అన్నాడు వాడు. వాడి కాలంలో అలాగే చెల్లింది. అందుకని వాడు అంత భయంకరంగా ఆదేశిస్తూ, ఓ జానకి నా మాట విను, నీ అరికాళ్ళు కోమలంగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి, ఈ ప్రపంచంలో కొంతమంది పాదాలు అచ్చం పద్మాల్లో ఉంటాయి, అంటే నా పాదాలలాగా అన్నమాట. ఇటువంటి మృదువైన పాదములతో నువ్వు అక్కడ ఇక్కడ అడవుల్లో తిరగడం, రాళ్ల మీద తిరగడం బాగుండదు. అదే నా అంతఃపురంలో అయితే మెత్తని పువ్వులు పొరుస్తారు, తివాచీలు పొరుస్తారు, వాటి మీద సుఖంగా తిరగవచ్చు. పైగా ఎప్పుడూ ఎవరికీ నమస్కరించని నేను, ఏకంగా మా నాన్నగారికి కూడా పాద నమస్కారం చెయ్యని నేను నీ పాదాల మీద పడి మోకరిల్ని నమస్కరిస్తాను. నువ్వు అంటే చాలు, నువ్వు నా భార్య నవ్వుతాను అని ఒక్క ముక్క చెప్పావంటే ఈ పది తలలు మృదువైన నీ పాదముల మీద పెట్టి తక్షణం నమస్కరిస్తాను. నా బోటి వాడి నమస్కారం అందుకోవడం అంటే మాటలు అనుకుంటావా, నన్ను అనుగ్రహించు నీ దాసుని అవుతాను. దాసోహమస్మితే అనే మాట అంత తేలిగ్గా వాడు వాడతాడా, వాడాడు వాడు కామం వల్ల. ఏమన్నాడు, అహం నేను దాసః దాసుడను తే నీకు అస్మి అవుతానన్నాడు. అంతే, నీకు నేను దాసుని అయిపోతాను, నువ్వు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేస్తాను అనగానే సీత వాడికే చూసింది, వాడితో మాట్లాడాలి, సమాధానం ఇవ్వకపోతే మూర్ఖుడు కదా, ఇంకా 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 ఏదో రెచ్చగొడతాడు. మాట్లాడదామా అంటే ఇష్టం లేదు. వాడి ముఖం చూస్తూ మాట్లాడలేక గట్టి పొరకోటి తీసుకుంది ఆవిడ. ఆవిడ వచ్చేటప్పుడు ఏది దండకారణ్యం నుంచి ఓ గట్టి పొరకను మాత్రం పక్కన పెట్టుకుందిటండో, ఎందుకైనా మంచిదని. ఆ గడ్డి పొరకని వాడికి తనకి మధ్యలో అడ్డం పెట్టుకుంది. ఇదే మాట సుందరకాండలో కూడా మళ్ళీ యథాతథంగా వాడారు. తృణమంతరత కృత్వా రావణం ప్రత్యభాషత. ఒక గడ్డి పరకని సరిగ్గా రావణాసురుడికి తనకి మధ్యలో అలా అడ్డం పెట్టి అప్పుడు సమాధానం ఇచ్చింది. ఎంత అంతరార్థం ఉంది అందులో. ఒరే రావణ, నేను నిన్ను ఈ గడ్డిపోత్స కింద జమ కొడుతున్నాను. నువ్వేదో పెద్ద పండితుడు అనుకుంటున్నావేమో, నువ్వు కూడా ఈ మధ్యన ఉపన్యాసాలు చెప్పి ఆవులు తిరుగుతున్నావు విన్నాను దుర్మార్గుడా, ఈ గడ్డి పరకతో సమానం నువ్వు ఈ బతుకు నువ్వు అని ఒక అర్థం. పరమపతివ్రతనైన నేను నీలాంటి నీచులతో మాట్లాడాలంటే మధ్యలో కత్తిని ఉండాలి, ఒక పరద ఉండాలి, ఒక తెర ఉండాలి. తెర ఇప్పుడు నా దగ్గర లేదు గనక అడ్డు తెరగా ఈ గడ్డి పరక పెట్టాను. మా రాముడు తలుచుకుంటే ఈ గడ్డి పరక నీవేదకి మంత్రించి వేశాడంటే అది బ్రహ్మాస్త్రం అవుతుంది, అది కాకాసురుని అడుగు చెబుతాడు అని మరొక అర్థం. నీకంటే ఈ గడ్డి పరకనయం కదరా, ఇది పశువుల కడుపులోకి వెళ్ళి పాలు అవుతుంది, నీలంటాడు ఆ పాలు తాగి విషం కక్కుతున్నారు కదరా అని చెప్పకుండా చెప్పింది. అసలు ఇంతకంటే తిరస్కారం వేరేముంటుందండి, ఓ గడ్డి పరకను అడ్డంగా పెట్టుకుని ఓరి దౌర్భాగ్యడా వినరా అని వాడికి సమాధానం చెప్పింది. అప్పుడే వాడు చెప్పు పెట్టుకుంటున్నట్టు అయింది, అయినా మూఢుడికి అర్థం కాలేదు కాముకుడు గనక. రాజా దశరథో నామ ధర్మ సేతురి వాచల సత్యసంధ పరిజ్ఞాతో యస్య పుత్రస్రాఘవ. దశరథుడని ఒక మహారాజు ఉన్నాడు, ఆయన ధర్మమునకు సేతు వంటి వాడు, అంతటి గొప్పవాడు మరొకడు లేడు. అంటే ధర్మపథంలో ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు. సాధారణంగా ధర్మంలో అడుగుపెట్టినవాడు ఎప్పుడో ఒకప్పుడు అందులోంచి బయటికి రావచ్చు, ఎప్పుడో ఒకప్పుడు ధర్మమును విడిచిపెట్టవచ్చు, కానీ ఆయన ఎప్పుడూ తన ధర్మం విడిచిపెట్టడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత ప్రమాదం తన ధర్మం విడిచిపెట్టడమే. ఈ మధ్యన వాళ్ళు ఎవరు అసలు హిందువులు మతమే కాదు హిందూ ధర్మమే కాదు అదేదో విచిత్రంగా మాట్లాడతారు హిందూ ధర్మం అని. అసలు హిందూ ధర్మం అంటే ఏమిటి, తన ధర్మం విడిచిపెట్టకుండా ఉండడమే హిందూ ధర్మం అంటే. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్స్యనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ ధర్మము ఎంత ఇబ్బంది కలిగించేదైనా, ఒకవేళ అందులో మంచితనం లేకపోయినా, గుణములు లేకపోయినా, శ్రేష్టమైన నీ ధర్మం నీదే, నువ్వు అందులో పుట్టావు ఆ ధర్మాన్ని అవలంబించు. నువ్వు హిందువుగా పుట్టావు చచ్చిదాకా హిందువులో ఉండు. నువ్వు పుట్టింది అక్కడ పుట్టావు కదా, నీ తల్లికి పుట్టావు కదా, నీ తల్లి హిందువే కదా, నీ తండ్రి హిందువే కదా, నువ్వు అందులో పుట్టావు కదా, యావజ్జీవితం అలా బతకరా దౌర్భాగ్య. ఇవాళంటే ఈ మధ్యలో ఈ దరిద్ర మతాలు అన్యమతాలు వచ్చాయి, కానీ ఈ దేశం ఎప్పుడు హైందవ సంప్రదాయం వైదిక సంప్రదాయంతో కూడినటువంటిది. ఇది ఎటువంటిదైనా దీన్ని అనుష్ఠించు, ఎట్టి పరిస్థితుల్లోనూ పరధర్మము అనుష్ఠించద్దు. స్వధర్మే నిధనం శ్రేయ నీ ధర్మంలో నువ్వు చచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇంకా కృష్ణుడు ఏం చెప్పాడండి, నీ ధర్మంలో నువ్వు చావు, తిండి లేకపోతే చావు పర్వాలేదు, అడుక్కుని బతుకు, ఇంకేదన్నా పనిచేసి బతుకు. పరధర్మో భయావహ, పరధర్మం ఎప్పుడూ ప్రమాదకరమే, పరధర్మంలో అడుగు పెడితే నీ ధర్మంలోనూ నీకు దారులు మూసుకుపోతాయి. కాబట్టి నువ్వు ఈ స్వర్గ నరకాదుల వంటి వాటికి వెళ్ళవు, ఆ పరధర్మంలో ఉన్నటువంటి లోకాలు నిన్ను రానివ్వవు. ఈ రెండింటికి మధ్యలో ప్రేతమై పిశాచమై దిక్కు లేక నీళ్లు లేక అల్లాడి గడ్డి గరిచి చస్తావు అని చెప్పారు. కాబట్టి అన్యమతాలతో మీరు వెళ్ళక్కర్లా, ఏంటి మనకేం కర్మం అండి, ఏ శుభ్రంగా ఇన్ని ఉన్నాయి. అలాగని ఏ మతాన్ని వాడి తిట్టద్దు, ఏ ధర్మాన్ని తిట్టద్దని చెబుతున్నాడు, అలాగని నీ మతం మారద్దు అంటున్నాడు. అక్కడున్నది హైందవంలో గొప్పతనం, పరధర్మములు వాడికి ఇష్టమైంది దూషించడం మనకు అనవసరం, కానీ నీ ధర్మం ఎందుకు మారుతావు నువ్వు. తల్లిని తల్లి కాదని తిట్టి ఇంకో తల్లి దగ్గరికి వెళ్ళేవాడు ఎంత నీచుడు అవుతాడు, పెళ్ళాన్ని అన్యాయంగా అమ్మేసుకునే దుర్మార్గుడు ఎటువంటి వాడు అవుతాడు, మరొక ధర్మంలోకి వెళ్ళినవాడు అటువంటి వాడు. అందుకనే ధర్మ సేతురివాచల ధర్మమును ఎప్పుడు స్థిరముగా విడిచిపెట్టకుండా పరిపాలిస్తాడు మహానుభావుడు అయిన దశరథుడు. ఆయన సత్యసంధుడు, ఆయన కుమారుడు జ్యేష్ఠపుత్రుడు రాఘవుడు కూడా అటువంటి వాడే. ఆయనకి రాముడు అని పేరు, గుణముల వల్ల రాముడు ఆయన. కేవలం శరీర సౌందర్యమే కాదు, ఆయన గుణములు, ఆయన విద్య, ఆయన ప్రవర్తన, వీటన్నిటి వల్ల లోకమంతా ఆయనని రాముడు అన్నది. ఆయన కూడా తండ్రిని మించిన ధర్మాత్ముడు, త్రిలోకాలలో ప్రసిద్ధికెక్కినవాడు, దీర్ఘబాహుడు ఆయన. ఆయన చేతులు మోకాళ్ళ దాకా వేళ్లాడుతూ ఉంటాయి. ఆయన దైవస్వరూపుడు ఆయన. ఆయన నాకు భర్త, నిజంగా నాకు దైవమే. లక్ష్మణుడు కూడా ఆయన సోదరుడు అటువంటి వాడే. అటువంటి మహానుభావులు లేనప్పుడు నన్ను అపహరించి తీసుకొచ్చావు, నా కంట తడిపెట్టిస్తున్నావు, వాళ్ళని బాధపడుతున్నావు, ఇది నీకు శ్రేయస్సు కాదు. మాలాంటి స్త్రీలు కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకుని ఏడిస్తే ఈ నీరు కార్చిచ్చయి అగ్ని అయి అడవిని తగలబెట్టేటటువంటి దావాగ్ని అయి నీ లంకా నగరాన్ని నీ కులాన్ని మొత్తం దగ్ధం చేసి బూడిద చేసి పారవేస్తుంది. ఈ రాక్షసుల్ని చూపించి వీళ్ళు మహాపరాక్రమవంతులు, ఇక్కడికి ఎవడూ రాలేడు అని నువ్వు ఇందాక బెదిరించావు. వాళ్ళు ఎంత పరాక్రమవంతులైనా, సర్పాల్లాంటి వాళ్ళైనా, ఈ సర్పముల పాలిటి గరుత్మంతుడు మరి రాముడు. రాముడు రాగానే ఈ పావులు లాంటి రాక్షసులతో ఒక దెబ్బకి తెస్తారు. పావులు చాలా గొప్పవే కాదని అన్న, 1000 తలలు ఉండొచ్చు, 5 పడగలు ఉండొచ్చు, విషం ఉండొచ్చు, కానీ ఒక్కసారి గరుత్మంతుడు వచ్చాడో ఈ పావులన్నీ ఆయనకి నూడిల్స్, ఆయనకి సేమియా ఉప్మా, ఆయన ముందు ఈ పావులు ఏమీ ఆగవు. అలాగే రామచంద్రుడి ముందు ఈ రాక్షసులనే సర్పములన్నీ నిమిష మాత్రంలో నశించిపోతాయి. మా రామచంద్రుడి బాణాలు ఎలాంటి వరకు ఉండవు, గంగానది తరంగాలు. గంగానది వరద వచ్చినప్పుడు దబ 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 ప్రవహిస్తుంది. మీరు ఎప్పుడైనా నాతో పాటు ఏ సెప్టెంబర్లోనో వస్తే తెలుస్తుంది ఒకసారి కాశీకి. మానవ మాత్రుడు అందులో స్నానం చేయలేడు. సుడులు తిరుగుతూ ప్రవహిస్తుంది, మొత్తం రేవులన్నీ మునిగిపోతాయి. లాస్ట్ ఇయర్ చూశారు కొందరు, ఈ ఏడాది కొందరు చూశారు. ఆ సమయంలో గంగానదిలోకి ఈతకు వెళ్ళడం అంటే, ఇహవాడు మళ్ళీ జీవితంలో ఈత కొట్టడు, ఇహవాడికి అసలు కరోనా బెంగేలేదు, ఈత కొట్టేసారు, డైరెక్ట్గా స్వర్గానికి పోతాడు కనుక. అలాగే రామచంద్రుడి బాణములు కూడా భయంకరమైన వరదలలో సుడులు తిరుగుతున్న గంగానది వంటివి. మా రామచంద్రుడి బాణముల ముందు ఈ సృష్టిలో ఒక్కడాగడు. అసురైర్వా సురైర్వాత్వం యద్యవధ్యోశిరవణ ఉత్పాద్య సుమహద్వైరం జీవంస్తస్య నమోక్ష్యసే. రాక్షసులు నిన్ను చంపలేకపోవచ్చు, దేవతలు నిన్నేమీ చెయ్యలేకపోవచ్చు, కానీ మా రాముడికి ఒక్కసారి ఎదురైతే అప్పుడు మాత్రం నువ్వు బతకవు. ఎందుకంటే రాముడు దేవతలు కాదు, రాక్షసుడు కాదు, మానవుడు, ధర్మాత్ముడైన మానవుడు. మా రామచంద్రుడి ముందు ఈ చరాచర జగత్తులో ఎవరూ ఆగలేరంటే నువ్వే ఆగుతావురా. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాముడికి నన్ను అప్పగిస్తే భవిష్యత్తులో ఇంకా కొంతకాలం పాటు బతుకుంటావు. మా రాముడు తలుచుకుంటే చంద్రుణ్ణి ఆకాశం నుంచి నేల మీద బారవేస్తాడు, ఈ నేల మీద ఉన్నవాడని చంద్రుడు చేస్తాడు, మహాసముద్రం దాటగలడు. పరస్థితిని అపహరించటం అనే ఒక మహాపాపం నువ్వు ఎప్పుడు చేసావో అప్పుడే నీ ఆయుష్ పోయినట్టే. గతాయుస్త్వం గతశ్రీకో గతసత్వో గతేంద్రియ. ఒక్కసారిగా ఇష్టం లేని ఒక పరస్త్రీని అపహరించి ఎవడన్నా తెచ్చాడంటే అప్పటి నుంచే ఆడికి ఆయువు నశిస్తుంది, సంపద నశిస్తుంది, బలం నశిస్తుంది, ఇంద్రియాలు నశిస్తాయి, మొత్తం లంకంతా వైధవ్య సంయుక్త వైధవ్యం పొందుతుంది. రాజు భర్త అని శాస్త్రం. భారతదేశాన్ని ఒక ఆయన పరిపాలించాడు అనుకోండి, ఎప్పుడు ఆయన భారతదేశానికి ఆయన ఒక పతి, భూమిని పరిపాలిస్తే భూపతి అన్నారు. వీడు లంకాపతి, వీడు చచ్చిపోతే లంక ఏమవుతుంది, భర్త లేని విధవైపోతుంది. ఇక్కడున్న స్త్రీలందరూ వైధవ్యం పొందుతారు. నీ ఒక్కడి కారణము చేత ఇంత లంక నశించిపోతున్నది. విధి విలాసం వల్ల మానవులు అప్పుడప్పుడు ఆయువు నశించినప్పుడు చేయకూడని పనులు చేస్తారు. ఆయువు నశించిన వాడు మంచి బుద్ధుండి, తెలివైన వాడు అయి ఉండి, అన్నీ ఉండి కూడా ఆ పోయే కాలంలో బుర్ర పనిచేయక చేయకూడని పనులు చేస్తారు. పోయే కాలం వచ్చిన వాడు ఏం చేస్తారనమాట, హాయిగా ఇంట్లో కూర్చొని పడుకోక ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెడతాడు, కరోనా వచ్చిందని ఇక ఇంటికి రాడు. అప్పటిదాకా ఇంట్లో కూర్చున్నవాడు హఠాత్తుగా రోడ్డు మీద కడతాడు, లారీ వచ్చి గుర్తిస్తుంది. ఇవన్నీ నిమిత్త మాత్రాలండి. నిజానికి పోయే కాలం వచ్చింది కాబట్టి ఆ పని చేస్తాం తప్ప ఇది మృత్యువు యొక్క లీల. నేను అందుకనే ఒకప్పుడు నీలకంఠేశ్వర శతకంలో పద్యం రాశాను, ఆయుష్కాలము చెల్లినంతటనే, ఆయుష్కాలము చెల్లినంతటనే ఆయా వంకలన్ ప్రాణముల్ తీయును మృత్యువు దాని చేతలకును తిరుగున్నదే లేదు. యాతాయాతము జగమ్ము చాటెడిని సత్యం మిద్ది మృత్యుంజయ, సత్యం మిద్ది మృత్యుంజయ నీ ఆరాధన దక్క వేరుగతియున్నే నీలకంఠేశ్వర. ఆయువు నశించినప్పుడు ఏదో ఒక వంకతో మృత్యు ప్రాణం తీస్తుందన్నమాట. ఈ వంకని నిమిత్తము అంటాం. అనగా ఏమిటి, ఒక ఆయన హాయిగా ఇంట్లో టిఫిన్ చేసి వాట్సాప్ చూసుకుంటూ, ఆ వాట్సాప్లో వచ్చే రకరకాలు ఉంటాయి అవేవో చూసుకుంటున్నాడు. ఇంతలో వాడు ఫ్రెండ్ ఫోన్ చేసి, ఒరే మా ఇంటికి రారా ఐపీఎల్ వచ్చింది అంటట. పాప వీడి ఇంట్లో నుంచి బయలుదేరతాడు. ఈ బయలుదేరుతూ ఉండగా వీడి బైక్ని ఇంకోటి ఎవడో గుద్దేస్తాడు, వీడు చచ్చిపోతాడు. అప్పుడు అందరూ అయ్యో ఆ స్నేహితుడు ఫోన్ చేయకుండా ఉంటే బతికేవాడండి అని ఆ స్నేహితుడిని ఫోన్ని తిడతారు. స్నేహితుడు ఫోను ఏమీ చేయలే, వీడు పోయే కాలం ఆ పని చేయించి వాడిని బలాత్కారంగా ఇంట్లోంచి లాక్కొస్తాడనమాట మృత్యుదేవత. ఎప్పుడైనా అంతే, ప్రాణం పోయే ముందు మన ఆలోచన పెడత్రోవ పడుతుంది. అందుకే ఆ సమయం దాకా ఉన్న బుద్ధి మారిపోతుంది, వాడు బయటకు వస్తాడు. లేకపోతే ఒక్కొక్కటి చూడండి, మొన్న మధ్యన వాడు ఎవడో మేడ మీద ఉండి కర్రతోటి వర్షం వస్తున్నప్పుడు కరెంటు దగ్గర కొట్టాడు, వెంటనే షాక్ కొట్టి చచ్చిపోయాడు. అసలు అప్పటిదాకా వాళ్ళ ఇంట్లో కర్ర లేదట, ఆ పోటే వాళ్ళ కర్మ గాలి. ఓ ముసలైన వాడు కర్ర పట్టుకొచ్చి ఇంట్లో పెట్టాడట, ఆ కర్ర పట్టుకురావడం ఏమిటి, కర్రతోటి తీగను కొట్టడం ఏమిటి, పైగా ఆ టైంలో వర్షం రావడం ఏమిటి, వెంటనే చచ్చిపోయాడు. ఇవన్నీ పోయే కాలపు లక్షణాలు. నీకు కూడా పోయే కాలం వచ్చేం చేసావు, ఎక్కడో హాయిగా మా భర్తతో పాటు కూర్చొని ఉన్న నన్ను నా భర్తని మరిదిని దూరంగా పంపించి అపహరించి తీసుకొచ్చావు అంటే ఇక నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది. నీ ముహూర్తం అంది ఆవిడ. నువ్వు నన్ను తీసుకురావడం అంటే ఏమిటో తెలుసా, నీకు చావుకి ముహూర్తం పెట్టుకోవడం. అందరూ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకుంటారు, మంచి లగ్నం పెట్టించుకుంటారు. తదేవ లగ్నం సుదినం తదేవ అని, నువ్వు కూడా తదేవ దుర్దినం అని పెట్టించుకున్నావు ముహూర్తం. అంటే నన్ను నువ్వు లంకానగరానికి తీసుకురావడం అంటే నీ చావుకి ముహూర్తమే. స్వయంగా ఆవిడ ఏం చెప్పిందో తెలుసా, ఆత్మనో రాక్షసానాంచ వధాయ అంతఃపురస్య చ మాం ప్రతృష్య సతే కాలః ప్రాప్తోయం రాక్షసాధమ. నీ కాలం దాపురించింది, నీకు నీ రాక్షసులకి అంతఃపురంలో ఉన్న వాళ్ళకి మొత్తం లంకాపురవాసులకి పోయే కాలమునకు చావునకు మంచి ముహూర్తం పెట్టించుకున్నావు. ఏమిటా ముహూర్తం, నన్ను ఇక్కడికి తీసుకురావడమే, నేను అడుగు పెట్టాను ఇక మీరంతా పోయినట్టే. నీ అంతఃపురంలో మూడు అగ్నులు ఉన్నాయి, గార్హపత్యాగ్ని ఆహవనీయాగ్ని. ఈ అగ్నులు మూడు పక్కన పెట్టు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చింది ప్రళయాగ్ని. సాధారణంగా ఇంట్లో ఆహవనీయము గార్హపత్యము ఈ నిత్యాగ్నిహోత్రాలు ఉంటాయే, ఈ అగ్నిహోత్రాలు అన్నిటికంటే కూడా అతి భయంకరమైన అగ్ని స్త్రీ పరస్త్రీ, ఆవిడ నీకు ప్రళయాగ్ని అవుతుంది. అందులో దక్షిణాగ్నిని చల్లార్చచ్చు, ఆహవనీయాగ్ని ఏమీ చేయలేకపోవచ్చు, గార్హపత్యాగ్ని ఏమీ చేయలేకపోవచ్చు, కానీ పరస్త్రీ వ్యామోహం అనే భయంకరమైన అగ్ని సర్వనాశనం చేస్తుంది. ఇలా పలగగానే పళ్ళు పటపట కొరికేశాడు, ఎక్కడ లేదు కోపం వచ్చేసింది, కానీ ఏం చేయలేడు. వెర్రి వ్యామోహం ఉండడం వల్ల ఆవిడ్ని తిట్టలేడు, కొట్టలేడు, చంపలేడు, అలాగని తిట్లు తినలేడు. అందుకని ఓ మైథిలి, నేను నీకు 12 మాసాలు గడువు ఇస్తున్నాను, ఈ 12 మాసాలలో నీ మనస్సు మార్చుకొని నా భార్యవి కావాలి, లేదంటే సరిగ్గా 12వ మాసం ముగిసి మొగవగానే అది ఆ గడువు తీరగానే నిన్ను మా వంటింట్లోకి పంపించేస్తాను. మాకు పెద్ద వంటిల్లు ఉంది, ఆ మహానస గృహంలో మా మహానసుడు కూడా ఉన్నాడు అధ్యక్షుడు. మహానస అంటే నస అంటే ఈ నసగా సుమ, సంస్కృతంలో మహానస అంటే వంట, మహానస గృహం అంటే వంటిల్లు, కిచెన్, మరి మామూలు కిచెన్ కాదు అది, నీలాంటి వాళ్ళని చికెన్ కింద కొట్టే కిచెన్ అది. మాకు మానవ మాంసం ఇష్టం, అందులో లేతలేతగా ఉన్న ఆడ మాంసం అంటే మరీ ఇష్టం. కాబట్టి నువ్వు నా భార్య అయ్యావా సుఖిస్తావు, లేదా మా వంటవాడు నిన్ను ముక్కలు ముక్కల కింద కొట్టి చక్కగా దానితో వంట చేసి నాకు మసాలా వేసి మరీ పెడతాడు, నేను శుభ్రంగా తింటాను, నీ మాంసం నాకు ఎక్కువ సరిపోదుగా, అందుకల ప్రాతరాశార్థం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాను, టిఫిన్ నాకు చాలు, పొద్దుటి పూట తినే ఆహారంగా నువ్వు సరిపోతావు, ముక్కలు ముక్కలు చేసి మరేసి తినేస్తాను అన్నాడు వాడు. నాకు ఎప్పుడు ఇదే నవ్వు అనమాట, పోనీ ఏ మధ్యాహ్న భోజనం లంచ్ అనలా, డిన్నర్ అనలేదు వాడు, ప్రాతరాశార్థం బ్రేక్ఫాస్ట్గా తింటానన్నాడు. రెండు కారణాలు అనుకోండి, సరిగ్గా సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ మర్నాడు ఉదయం అవుతుందిగా అని చేత ఉదయం పూటే చంపాలి తప్ప సాయంత్రం దాకా చంపకుండా ఆపడం వాడికి ఇష్టం లేదనమాట. మరొక కారణం, ఎంత గింజుకు తిన్నా సీతాదేవి వాడి పంటికి ఓ ముక్క, అందువల్ల ప్రాతరాశార్థం అన్నట్ట. వాడు ప్రాతరాశార్థం కాదు, వాడి శ్రాద్ధం అది, ఒక్క ముక్కలో చెప్పాలంటే వాడు అందుకు తెచ్చుకున్నాడు. అందువల్ల చాలాసార్లు వాడు ప్రాతరాశార్థం అన్నప్పుడల్లా అనలేం కానీ రావణుడు కాబట్టి ఆ మాట అనొచ్చు, తప్పు లేదు, అదేం అసభ్యమైన మాట కాదు. మరి ప్రాతరాశ అర్థం ఏమిటో నీ శ్రీఅర్థం, ఆవిడ తెచ్చుకున్నావు ఆ రోజే నీ బతుకైపోయింది అని మనం చెప్పకుండానే చెప్పచ్చు అన్నమాట. ఈ విధంగా వాడు పలికి వెంటనే రాక్షస స్త్రీలను పిలిచాడు. ఈమెను తీసుకుని తక్షణం అశోకవనానికి వెళ్ళండి, పరమ పవిత్రమైన అశోకవనంలో మంచి చెట్టు కింద ఏకాంతమైనటువంటి వృక్షం కింద కూర్చోబెట్టండి, ఈమె అహంకారం అంతటినీ తొలగించండి అని తప్ప 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 నేల బద్దలు కొట్టుకుంటూ అంత వేగంగా అక్కడి నుంచి వెళ్ళాడు. అశోకవనంలోకి తీసుకెళ్లేటటువంటి స్త్రీలు మళ్ళీ సుకుమారిణులు అవ్వకూడదు. అశోక వనిక మధ్యే మైథిలి నీయతాం ఇయం తత్రేయం రక్ష్యతాం గూఢం యుష్మాభిపరివారిత. అశోకవనం సరిగ్గా మధ్యలో ఈమెను కూర్చోబెట్టండి. అక్కడ పెద్ద చెట్టు ఉంది సింసుపవృక్షం, దాని కింద కూర్చోబెట్టండి. దాని చుట్టూతో కొంచెం ఖాళీ ఎక్కువ ఉంటుంది, మీరు అక్కడ కూర్చోండి. మీరు భయంకరాకారం కలిగిన రాక్షస స్త్రీలంతా కాపలా కాయండి, అనుక్షణం బెదిరించండి, భయపెట్టండి, బతిమాలండి, ఏమి చేస్తారో తెలియదు, ఆవిడ మనస్సు మాత్రం మార్చండి అని వారందరినీ పంపించాడు. ఈవిడ ఆ క్షణం వరకు ఈ అంతఃపురంలో రావణ అంతఃపురంలో ఉన్నది కాస్త అక్కడి నుంచి అశోకవనానికి తరలించబడి ఓ చెట్టు కింద కూర్చుని భర్తను తలుచుకుంటూ దుఃఖించడం మొదలుపెట్టింది. రావణాసురుని అంతఃపురం ఉన్న ప్రాంతం నుంచి అశోకవనం వరకు ఉన్న ఆ లంకలో ఉన్న ప్రాంతం కటిక చలితో ఉంటుంది, చాలా భయంకరమైన చలి అండి అది. అశోకవనంలో రావణాసురుడు సీతని పెట్టడం వరకతల పెద్ద ప్రణాళికే ఉంది, ఎందుకంటే అశోకవనం గచ్చ 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 వణికించే చలి అది. ఆ చలి ప్రాంతంలో మానవ మాత్రుడు ఉండలేడు. నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు కొందరు చూశారు, ఆ ప్రాంతంలో ఎప్పుడూ చలిగానే ఉంటుంది. మనకి ఊటీ కొడైకెనాలను మించిపోయిన చలి, బదరీ కేదారం ఇంచుమించుగా అంత కాదు కానీ అంత చలి ఉంటుంది. అక్కడ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఏమైపోతుంది, ఇవిడ తట్టుకోలేకపోతుంది. తట్టుకోలేక బాబోయ్ ఈ చలిలో ఉండడం కష్టం, అంతఃపురానికి తీసుకుపో రావణ అంటుందేమో, అప్పుడు ఆవిడ లోపరుచుకుందాం అనుకుని అక్కడ పెట్టాడు వాడు. కానీ ఆ తల్లి జగన్మాత, మహాశక్తి కలిగినది కాబట్టి ఆవిడ ఈ కుతంత్రాలకి లొంగలేదన్నమాట. నిజంగా లంక చాలా అత్యద్భుతమైన స్థలం అండి అది. రావణాసురుడి పరిపాలన పక్కన పెడితే విభీషణుడు దాన్ని ధర్మబద్ధంగా తర్వాత పరిపాలించాడు, అంతఃపురం కుబేరుడు పరిపాలించాడు, అంతఃపురం దేవతలది అది. పులస్త్యుడు యొక్క వంశస్థులు చాలామంది అక్కడ కొంతకాలం పరిపాలన చేశారు. శాంకరీదేవి అక్కడ కొలువయ్యింది, లంకాయాం శాంకరీదేవి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. నిజానికి చెన్నై నుంచి ఎయిర్పోర్టు నుంచి గంటే ప్రయాణం, మనం చెన్నైలో విమానం ఎక్కితే ఖచ్చితంగా గంట, అదే మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే 2 గంటలు, ఇంత చేసి 2 గంటల ప్రయాణం మనకి శ్రీలంకకి. కొలంబో ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఏదమ్మన అలాగ ఒక రోజంతా ప్రయాణం చేస్తే శాంకరీదేవి దగ్గరికి వెడతాం, అలాగే ఒక రోజు ప్రయాణం చేస్తే లంక ఇప్పుడు అశోకవనం దగ్గరికి వెడతాం. అక్కడ అద్భుతమైన ఎన్నెన్నో ఉన్నాయి. అక్కడ మరొక అపూర్వమైనటువంటి అగస్త్యుడు మొదలైనటువంటి వాళ్ళు పూజించినటువంటి ఒక లింగం ఉన్నది, తప్పక మీరు ఎవరైనా పెడితే అది చూడండి. మనకిక్కడ తమిళనాడులో రామేశ్వరం ఉందా, ఈ రామేశ్వర లింగం ఎటువంటిదో అక్కడ కూడా ఇంకో రామేశ్వరం ఉంది, కాదు అది రామేశ్వరమే ఇది రామేశ్వరమే, ఈ రెండింటికి తేడా ఏమిటి, అక్కడ రామేశ్వరం పూర్తిగా రాముడు ప్రతిష్ఠించాడు, ఇక్కడ ప్రతిష్ఠించిన రామేశ్వరం సీత ప్రతిష్ఠించింది. రామ అంటే సీత, రామ అంటే రాముడు, రామ ఈశ్వర రామేశ్వర, రామ ఈశ్వర రామేశ్వర, అందుకే ఆ రామేశ్వరం ఈ రామేశ్వరం రెండూ చూడాలి అని మన పురాణాల్లో స్కాంద పురాణం చెబుతున్నది. అవన్నీ చూడాలి. అక్కడే శరభేశ్వరుడు అనే పేరుతోటి మహానుభావుడు వీరభద్రుడు ఒక అవతారం ఎత్తాడు, 8 కాళ్ళు పెద్ద రెక్కలతో ఉన్న శరభేశ్వరుడు అనమాట. ఆ శరభేశ్వరుడు నరసింహమూర్తిని ఎత్తుకుపోతున్న విగ్రహం కూడా అక్కడ ఆ మునీశ్వరాలయంలో కనపడుతుంది. అబ్బో ఇవన్నీ వర్ణిస్తే ఇప్పుడే వెళ్ళి మనం అక్కడ కూర్చోవాలనిపిస్తుంది. ఆ ప్రాంతంలో చల్లని ప్రాంతంలో అశోకవనంలో కూర్చుని రామనామస్మరణం చేసుకుంటుంది. సీత లంకలో ప్రవేశించగానే బ్రహ్మదేవుడు దేవేంద్రుడికి చూశాడు, దేవేంద్రుడు సంతోషపడిపోతున్నాడు, అందరూ దుఃఖిస్తున్నారు కానీ ఇంద్రుడికి సంతోషం బ్రహ్మగారికి సంతోషం అని ఎందుకు చెప్పాను మీకు అంటే సీత వచ్చిందంటేనే వాడు చస్తాడు. అప్పటి వరకు వాడి రాత వేరు, సీత వచ్చాక వాడి రాత మారిపోయింది, వాడి గీత మారిపోయింది. కాకపోతే ఇప్పుడు సీత రక్షణ ఒకటి ఉన్నది వాళ్ళ దగ్గర కర్తవ్యం. సీత ఎంత పతివ్రత అయినా ఆవిడిప్పుడు మానవ స్త్రీగా ఉన్నది. సాక్షాత్తు ఆదిలక్ష్మి అయినా మానవ స్త్రీగా ఉన్నప్పుడు ఆహారం తీసుకోకుండా ఏడాది పాటు బతకూడదు, బ్రతకడం కష్టం. పైగా ఈ సంవత్సర కాలము కృషించిపోయి ఆవిడ ఏదన్నా ఆహారం లేక, ఒకవేళ ఏ కారణం చేతనే దుర్మార్గుడైన రావణాసుడు పంపిన ఆహారం తింటే ఆవిడ చరిత్రకి అదొక కళంకం అయిపోతుంది. అందుకని బ్రహ్మదేవుడు దేవేంద్రుడు పిలిచాడు, దేవరాజా, సీతాదేవిని అపహరించి తీసుకుపోయి లంకలో పెట్టిన విషయం నువ్వు చూసావు కదా, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి ఒక ఉపకారం చెయ్యాలి. సందేహం లేదు, సీత లంకకి వెళ్ళడంతో రాక్షసులకు వినాశనం తప్పదు, రాక్షస వినాశనం త్రిలోకాలకు ఉపకారం తప్పదు. కానీ ఈలోపు ఆ జానకీ మాతని రక్షించుకోవలసిన కర్తవ్యం మన మీద ఉన్నది. ఆవిడ పుట్టి ఎరిగిన తర్వాత ఇటువంటి రాక్షసుల లంకని చూడలేదు, భయంకర స్త్రీలను చూడలేదు. భర్త దగ్గర కందమూలాలు తింటూ హాయిగా అడవిలో ఆయన చేస్తున్న సేవలు, మరిది గారు లక్ష్మణుడు చేస్తున్న సేవలు స్వీకరించింది. ఒక విధంగా అంతఃపురంలో ఉన్నట్టే అడవిలో కూడా సుఖంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ తిండి లేక, పరాయి పురుషుడి యొక్క తిండి తినక, కేవలం రామనామస్మరణతోటే బతకాలనుకుంటుంది ఆవిడ. కాబట్టి ఆవిడని మనం రక్షించాలి, ఆవిడ ప్రాణాలతో మిగలాలి. నువ్వు వెంటనే దివ్య పాయసం, అమృతం వంటి పాయసం పట్టుకెళ్ళి ఆమెకు ప్రసాదించు, ఇది నా ఆజ్ఞ. ఆమెకు ఆ పాయసం ఇస్తే అది ఆవిడ తాగితే ఈ సంవత్సర కాలం ఆవిడకి ఆకలి ఉండదు, దాహం ఉండదు, హాయిగా రాముడిని తలుచుకుంటూ అక్కడ ఉంటుంది. అప్పుడు రావణుడి యొక్క కుయుక్తులు పనిచేయవు. ఇదిగో నిద్రాదేవిని నీతో పంపుతున్నాను, ఈ నిద్ర వెళ్ళి మొత్తం లంకలో ఉన్న వాళ్ళందరినీ కాసేపు పట్టుకుంటుంది, దాంతో వాళ్ళు గాఢంగా నిద్రపోతారు. అప్పుడు నువ్వు రహస్యంగా ఈ పని చెయ్యనగానే నిద్రాదేవిని వెంట పెట్టుకుని ఇంద్రుడు లంకానగరానికి వెళ్ళాడు. మొత్తం అందరూ నిద్రమత్తులు మునిగిపోయారు నిద్రా ప్రభావం వల్ల. నిద్రాదేవి సామాన్యురాలండి, ఎప్పుడూ మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు అనుకున్నవాడిని కూడా పట్టుకుంటుంది, టప్పును వాడు నిద్రపోతాడు. ఈ మాయిదారు నిద్రదే వాళ్ళు వీళ్ళది కాదు, అందరినీ పట్టుకుంటుంది. అప్పుడప్పుడు ఉపన్యాసంలో ఉన్నవాళ్ళు కూడా వెనకాల ఎక్కడో కూర్చున్నవాడిని పట్టుకుంటూ ఉంటుంది. వాడు అప్పుడు ఇలా అంటాడనమాట, ఈ నిద్రాదేవి నుంచి బయటపడడం అంటే అంత తేలికేం కాదు, రాముడి యొక్క ముద్ర మన మీద ఉంటే అప్పుడు మనకి నిద్ర దూరం అవుతుంది. ఈ నిద్ర అందరినీ ముంచెత్తింది. అప్పుడు దేవేంద్రుడు అశోకవనం దగ్గర ఉన్న సీతాదేవి దగ్గరికి వెళ్ళి భక్తితో నమస్కరించి, అమ్మా నేను ఇంద్రుణ్ణి, నీకోసం ఈ అమృతం తెచ్చానడగానే ఆవిడ ఏకాదిగా చూసింది, నేను నిన్ను విశ్వసించడం ఎలాగా అంది. ఇదివరకు శరభంగుడి యొక్క ఆశ్రమం దగ్గర పైనున్నప్పుడు ఇంద్రుడు చూసింది ఆవిడ, కానీ ఇప్పుడు రావణుడి మాయను కూడా చూడడం వల్ల ఒకవేళ రావణాసురుడే వచ్చాడేమో, దుర్మార్గుడి వంకతోటి ఇంకేదన్నా ఏ మత్తు మందు ఇస్తున్నాడేమో, వశీకరణమైన మంత్రాలు కొన్ని ఉంటాయి, కొన్ని మందులు ఈ మందు ఇస్తున్నాడేమో అని అనగానే అప్పుడు ఆయన తన దివ్య చిహ్నం ప్రకటించాడు, పాదములు నేల మీద తాకలేదు. రావణాసురుడు ఎంత గెంచుకున్నా వాడి పాదాలు నేల మీదకి తాగుతాయి, కానీ ఈయన పాదాలు నేలకి తగలలేదు. పైగా ఆయన బంగారు వన్నెలో ఉన్నాడు, ఆయన వస్త్రముల మీద ధూళి లేదు. ఎంతటి కపటి అయినా, అంటే రాక్షసులు మాయతోటి కపటులై రాక్షసులు కాస్త దేవతల వేషం వేసుకున్నారు అనుకుందాం, కాసేపు రావణాసురుడు సన్యాసి వేషం వేసుకున్నాడా లేదా, అలాగే ఇప్పుడు ఇంద్రుడి వేషం వేసుకున్నాడు. వేసుకోగానే మొట్టమొదట వాడు రాక్షసుడా లేక ఇంద్రుడా అని ఎలా తెలుస్తుంది, వాడి బట్టలు చూడాలట. బట్టల మీద అంతో ఎంతో ధూళి ఉంటుంది మానవులమైన మనకి, ఆ ధూళి సీత లాంటి వాళ్ళు కనిపెట్టగలరు. స్త్రీలకు సహజంగా బట్టలకు మట్టి ఉందో లేదో తెలిసిపోతుంటే మిగతా వాళ్ళకంటే అక్కడ ఎక్స్పర్ట్స్ వాళ్ళు. అందువల్ల ఏంటంటే సీత ముందు ఈ ఇంద్రుడు కట్టుకున్న బట్టలు చూసింది, దాని మీద ధూళి లేదు. దేవతలు ఎంత తిరిగినా ఈ భూలోకంలో ఉన్న దుమ్ము బట్టల మీద పడదు, పడినా అతుక్కోదు. వాళ్ళ బట్టలు అంత గొప్పవి. ఇప్పుడు నేను ఉన్నాను ఈ లాల్చీకి, ఇక్కడ ఇంత పసుపు అంటుకుంది, అదే ఇంద్రుడి బట్టకి మీరు పసుపు పెడితే పసుపు అంటుకోదు, ఏది అంటుకోదు. మీరు నీళ్లు చుక్కలు పోస్తే నీళ్లు చుక్కలు దాన్ని అంటుకోవు, నేల మీద పడిపోతాయి. అందువల్ల దేవతల బట్టలు చూడాలన్నమాట ఈసారి. మీరు ఈసారి మీ ఇంట్లో కూర్చున్నట్టుగా ఎవరైనా వచ్చి నేనే ఇంద్రుని అంటే ఏకాదిగా చూడండి, అప్పుడు వాడి బట్టల మీద మట్టి ఉందో లేదో చూడండి. అది కూడా తెలియలేదు అనుకోండి, అప్పుడు వాటర్ బాటిల్లో కాసిన నీళ్లు తీసుకుని వాడి మీద చల్లండి. ఈ నీళ్లు వాడి బట్టల మీద పడి బట్టలు తడిసాయంటే నువ్వు ఇంద్రుడు వింటే దొంగపీరుగా అనండి, నువ్వు కపటివి అనండి. అలా కాకుండా ఈ నీళ్లు వాడి మీద పడి మళ్ళీ కింద పడిపోతే బట్టల మీద, అప్పుడు గ్యారంటీగా అవతల వాడు ఇంద్రుడు చంద్రుడు మొత్తం మీద దేవత అన్నమాట. కాళ్ళు నేలకి ఆనవు, బట్టల మీద ధూళి ఉండదు, శరీరము నుంచి వాసన రాదు, దుర్వాసన, సెంటు వాసన కూడా రాదు. విచిత్రమైన దేవలోకపు పరిమళం వస్తుంది దేవతల దగ్గర నుంచి. మన దగ్గర గట్టిగా ఒక గంట స్నానం చేయకపోతే చెమట కంపు వస్తుంది. ఒకవేళ ఈ దరిద్రపు వాసన రాకుండా ఉండాలి, కంపు రాకుండా ఉండాలంటే దానికి వాళ్ళు ఏం చేస్తారనమాట, పడుచు వాళ్ళైనా ముసలి వాళ్ళైనా రకరకాల సెంట్లు రాసుకుంటూ ఉంటారు. కొంతమంది మధ్యన చక్కగా గోమూత్రంతో తయారు చేసే సెంటు కూడా రాసుకుంటున్నారు సువాసన రావడానికి. ఏదో సువాసన రావాలి. ఈ సువాసనలు కాకుండా ఒక దివ్య పరిమళం, పారిజాత పరిమళం దేవలోకపు వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. అటువంటి పరిమళం అతని దగ్గర ఉంది కనుక కనిపెట్టి ఇతడు ఇంద్రుడే అనుకున్నది. అప్పుడు ఇంద్రుడు దివ్యమైన పాయసం ఆవిడ చేతిలో పెట్టాడు. పెట్టి, అమ్మా ఈ పాయసం నువ్వు తాగితే ఇంక నీకు ఈ రావణుని వల్ల వచ్చే బాధలు ఏవి అంటావు. అనగా రావణుడు అన్నం తినమంటే తినవలసిన అవసరం ఉండదు, నీళ్లు తాగవలసిన అవసరం ఉండదు, సంవత్సర కాలం పాటు నువ్వు ఇక్కడ ఉండవలసి వస్తుంది, ఆ సంవత్సర కాలం ఈ అమృతం నిన్ను కాపాడుతుంది అనగానే భక్తితో తీసుకుని ఆమె సేకరించింది. సేకరించి పూజ్యుడా, పరమ పవిత్రుడైన రామచంద్రుని పత్నిని నన్ను అనుగ్రహించావు, నీ అండ వల్ల ఈ దివ్య పాయసం లభించింది, దీనివల్ల రఘువంశం కూడా వర్ధిల్లుతుంది, నీకు కూడా శుభం కలుగ్గాక, అంటే ఇంద్రుడిని కూడా దీవించే శక్తి ఉన్నది ఆవిడ, అది గుర్తుపెట్టుకోవాలి మనం అని పలికి ఆ అమృతం సేకరించింది. సేకరించి ఏమన్నది, ఈ పాయసం నేను తాగే ముందు భర్త్రే నా భర్తకి లక్ష్మణాయచ మైథిలి, లక్ష్మణునికి నైవేద్యం పెట్టి తాగుతున్నానండి ఆవిడ. ఏదో వచ్చింది పాయసం ఇంద్రుడు ఇచ్చాడని గుట్టుకుని తాగేలా. పరమ పూజ్యుడు భర్త, అంతటి పూజ్యుడు లక్ష్మణుడు, ఆవిడ దృష్టిలో వాళ్ళు దేవతలు. పొరపాటున ఏదో సహజమైన ఆగ్రహంతో లక్ష్మణ నీకేదో దుర్బుద్ధి ఉంది పో అంది, కానీ ఆవిడ మనసులో లక్ష్మణుడి మీద పూజ్యభావం ఉంది. అందుకే ఈ పాయసాన్ని రాముడికి లక్ష్మణునికి దేవతలకి నైవేద్యం పెట్టినట్టుగా నైవేద్యం పెట్టి మరీ తాగింది. ఆ తర్వాత ఏమన్నది, ఈ పాయస ప్రభావంతో నేనే కాకుండా మా రాముడు లక్ష్మణుడు సుఖంగా జీవిస్తారు, వాళ్ళకి శుభం కలుగుతుంది అనుకుంది. అనుకోగానే ఇంద్రుడు అదృశ్యమైపోయాడు. సీతాదేవి చెట్టు కింద యథాప్రకారంగా కూర్చుంది. కూర్చోగానే నిద్రాదేవి ఇంద్రుడితో పాటు వెళ్ళిపోగానే ఆ చుట్టుపక్కల కాపలా ఉన్న రాక్షస స్త్రీలంతా మళ్ళీ యథాప్రకారంగా వెలుగు తెచ్చుకున్నారు. ఇంకక్కడ రామచంద్రుడు దారుణమైన మారీచుణ్ణి వధించి తిరిగి వస్తూ లోపల పదే పదే శంకిస్తున్నాడు ఆయన. మారీచుడు నా కంఠాన్ని అనుకరిస్తూ హా సీత హా లక్ష్మణ అన్నాడు. ఈ శబ్దం వినగానే సీత శంకిస్తుందేమో, లక్ష్మణుడు కూడా శంకిస్తాడేమో. సీత కంగారు పడి, లక్ష్మణ మీ అన్నయ్యకి సహాయంగా వెళ్ళు అంటుందేమో, తొందరపడి లక్ష్మణుడు రాడు కదా అని లోపల ఆయన అదే శంకించాడు. లక్ష్మణుడు వచ్చేస్తాడేమో, వచ్చేస్తే దానివల్ల ప్రమాదం వస్తుందేమో, అసలే ఈ దండకారణ్యంలో రాక్షసులతో నాకు విరోధం ఏర్పడింది, ఇప్పుడు సీతర లక్ష్మణుడు కూడా లేకుండా ఒంటరిది అయిపోతే వాళ్ళు చంపి తినివేస్తారేమో లేక అపహరిస్తారేమో, సీతాలక్ష్మణుడు క్షేమంగా ఉంటారా లేదా, పైగా నాకు వెనక వైపు నుంచి నక్క కూస్తోంది కొయ్యి అని, ఇది అపశకునంగా ఉంది అనుకుంటున్నాడు లేదు. ఎదురుగుండా దూరంగా లక్ష్మణుడు కనబడ్డాడు, ఎదురుగుండా ఉన్నాడు, మరీ దగ్గరికి కాకుండా కొంచెం దూరంగా కనబడ్డాడు. విషణ్ణక సువిషణ్ణేన దుఃఖితో దుఃఖభాగిన, పైగా లక్ష్మణుడు కూడా దుఃఖంతో ఉన్నాడు, విషణ్ణవదనుడై ఉన్నాడు, అంటే విచారంతో కూడుకుని ఉన్నది ఆయన ముఖం. రాముడు అలాగే ఉన్నాడు, లక్ష్మణుడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఆయన సీతని ఒంటరిగా వదిలిపెట్టి వచ్చేసాడు రా బాబు అని భయపడ్డాడు. లక్ష్మణుడు చూడగానే అర్థమైపోయింది, సీతని వదిలాడు ఒంటరిగా, ఈయన ఒంటరిగా వస్తున్నాడు అనుకుని వెంటనే లక్ష్మణుడు చేయి గట్టిగా పట్టుకుని ప్రేమతోటే కోప్పడ్డాడు. కోప్ప పడుతున్నాడు, అందులో ప్రేమ ఉంది. మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఎందుకు చేసావు అని విసుక్కోవడంలో ప్రేమ ఉంటుంది తప్ప ద్వేషం ఉండదుగా. అందుకని అహో లక్ష్మణ గర్హ్యంతే, లక్ష్మణ ఎంత పెద్ద పొరపాటు చేసావు, నాయనా చెయ్యకూడని పని చేసావు నువ్వు, సీతని ఒంటరిగా వదిలి ఇక్కడికి వచ్చేస్తావా నువ్వు, అసలే ఇది భయంకరమైన జనస్థానం, నీకు తెలుసు మనకి కరదూషణాదులతో విరోధం వచ్చిందని. కరుణ్ణి దోషణుణ్ణి రాక్షసుల్ని నేను సంహరించగానే అతని స్నేహితులు అతని బంధువులు వీళ్ళు మన మీద కక్ష కట్టారు. వాళ్ళు నేను లేకపోతే నిన్ను చూచి భయపడతారు, నువ్వు కూడా లేవనుకో ఇంక వాళ్ళకి భయం లేదు, నిర్భయం ఉంటుంది. దాంతో సీతని తినుటయో లేక ఎత్తుకుపోవడమో లేక చంపడమో ఏదో ఒకటి చేశారు. పైగా నాకు అన్ని అపశకునాలు అవుతున్నాయి. ఈ అపశకునములను బట్టి ఏదో కీడు మనకి వాటిల్లింది. చూసావా ఎంత పని చేసావో. నేను జింక అనుకుని తరువుకుంటూ వెళ్ళానే, అది జింక కాదు, బంగారపు రంగులో ఉన్న లేడి కాదు, అది మారీచుడు, నీచుడు, కపట రోచుడు అటువంటి వాణ్ణి నమ్మి ఇక్కడికి వచ్చాను అనగానే పాపం లక్ష్మణుడు కిన్నుడైపోయి, నాన్న ఏం చెప్పమంటావు, నేను నిజంగా నాకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు, కానీ సీత బలాత్కారంగా నన్ను ఇక్కడికి పంపింది, నన్ను దెప్పింది, అందువల్ల ఇక్కడికి వచ్చాను అనగానే, లక్ష్మణ ఒకవేళ ఎవరైనా కోపం వచ్చి తాత్కాలికంగా తిట్టారనుకో, తిడితే మనం రెచ్చిపోతామా? ఒక్కొక్కప్పుడు స్త్రీలు తొందరపాట్లో భర్త మీద ఉన్న ప్రేమతో ఇలా నింద వెయ్యవచ్చుగాక. అలా నింద వేస్తే నీ బుద్ధేమైపోయింది. నీ రక్షణలో ఉన్నంత వరకు సీతాదేవికి ప్రమాదం రాదు అని నేను నమ్మాను, అందుకేగా నిన్ను అక్కడ పెట్టాను. ఆయన అన్న మాట ఏమిటో తెలుసా, యదా సా తవ విశ్వాసాత్వనే విరహితామయ త్వం ఆగతోపాస్యమై తెలియం, నీవు కాపలా కాస్తూ ఉన్నంత వరకు సీతని వాయువు కూడా స్పృశించలేడు, నీవు ఉంటే ఆమెకి ఏ గండం రాదు. ఆ నమ్మకంతో నిన్ను సీత దగ్గర అట్టే పెట్టి నేను ఒంటరిగా బయలుదేరాను, నువ్వేమో ఆమెను విడిచిపెట్టి వచ్చావు. నా నమ్మకం అంతా ఇప్పుడు బొమ్మ అయిపోయింది కదా, నిన్ను చూడగానే నాకు అదే భయంగా ఉన్నది. నీవు లేక నేను లేక ఒంటరిగా ఉంటే సీత ఆమెకి గండం వచ్చే ఉంటుంది అన్నప్పటికీ పాపం సౌమిత్రి రెండు కారణములతో దుఃఖించట. ఒకటి, సీత ఏమో అనరాని మాటలు అంది, నీవు దుర్బుద్ధివి అంది, నా మీద వ్యామోహంతో ఉన్నావు అన్నది. ఆ మాటలే ఆయన గుండెని చీల్చేయి, నిజం చెప్పాలంటే అప్పుడే సగం చచ్చిపోయాడు ఆయన. ఇప్పుడు రాముడు నువ్వు ఎంత పెద్ద పొరపాటు చేసావన్నాడు. అందువల్ల ఏం చేశాట, భూయో దుఃఖ సమావిష్ట, మళ్ళీ దుఃఖం పెరిగిపోయింది. ఇంతకు పూర్వం సీతాదేవి అన్న మాటలకే బాగా కదలిపోతున్న హృదయం మరింత కదిలిపోయింది, దుఃఖం మళ్ళీ తన్నుకొని వచ్చింది. అందుకని ఆయన అలాగే దుఃఖిస్తూనే రాముడితో ఇలా అన్నాడు, అన్నా నా అంతటా నేను ఇక్కడికి రాలేదు, అంటే బుద్ధిపూర్వకంగా రాలేదు నేను. నీవు ఇక్కడికి వచ్చిన కాసేపటికి నీవు జింక వెంట వెళ్ళి దాన్ని అన్వేషిస్తూ పోయిన కొంతసేపటికి హా సీత హా లక్ష్మణ అనే మాటలు పదే పదే వినపడ్డాయి, పైగా పరిత్రాహి రక్షించు అనే మాటలు వినపడ్డాయి. అది వినగానే సీతాదేవి భయపడింది. నువ్వు మీ అన్నగారికి సహాయంగా వెళ్ళు అన్నది. నేను అప్పటికి స్పష్టంగా చెప్పాను, ఏమని అమ్మా రాముడి నోటి నుంచి రక్షించు అనే పదం రాదు, ఆయన రక్షిస్తాడు తప్ప రక్షించమని ఎవరిని అడగడు, అడిగే కర్మయోగం ఆయనకి లేదని చెప్పాను. ఎవడో ఒక దుర్మార్గుడు రాముని కంఠమును అనుకరిస్తున్నాడు అని చెప్పాను, అది రాముడి స్వరం కాదని చెప్పాను. పైగా జాతో వా జాయమనో వా సంయుగే పరాజయేతు రాఘవం రణే, రాముణ్ణి యుద్ధంలో జయించేవాడు ఎంతో పూర్వం పుట్టలేదు భవిష్యత్తులో పుట్టడు అని చెప్పాను నేను, అయినా వినిపించుకోలేదా. ఇంద్రాది దేవతలు కూడా రాముణ్ణి ఏమీ చేయలేరు అన్నాను, అయినా వినిపించుకోలేదు. ఇంత ధైర్యం చెప్పిన భ్రాంతికి లోనయ్యింది. నువ్వు భరతుడితో కలిసి కుట్ర పన్నావు, భరతుడు నిన్ను కావాలని ఇక్కడికి పంపాడు, రాముణ్ణి చంపిరమ్మని నీతో చెప్పుంటాడు, రాముడి చావు కోసం ఎదురు చూడమని ఉంటాడు, అందుకే నువ్వు ఈ పని చేస్తున్నావు. నువ్వు రాముడు చచ్చిపోయిన తర్వాత నన్ను లోపరుచుకోవాలనుకుంటున్నావు, లేదా భరతుడికి రాజ్యం స్థిరపరచాలనుకుంటున్నావు అన్నది. ఇంకా మాటలు విన్నాక నేనేం చేయను అనగానే, సౌమ్య రాముడి సంబోధన ఇది, అంటే నువ్వు సౌమ్యుడివి. ఒకవేళ ఆవిడ ఏదన్నట్టే నీ సౌమ్యత్వం ఏమైంది సీత అందనుకుందాం, తిట్టరానికి ఇట్లే తిట్టింది, అయితే నువ్వేమైపోయావు. పాపం రాముడు ఎక్కువ ఏం అనలేడు లక్ష్మణుడి మీద ప్రేమ వల్ల, అందుకే సింపుల్గా నువ్వు సౌమ్యుడివి, అబ్రవీ దుష్కృతం సౌమ్య అన్నాడంతే. సౌమ్యుడు అవతల వాడు ఏమన్నా పట్టించుకోడు. నువ్వు తొందరపడి విడిచిపెట్టి వచ్చావు, అయ్యయ్యో సీత క్రోధంతో పలికిన పలుకులకు నువ్వు కూడా క్రుద్ధుడివై ఆమెను వదిలి వస్తే ఇంకా తర్వాత ఆవిడికి రక్షణ ఎవరుంటారు అని మహావేగంగా నడవడం మొదలుపెట్టాడు. దానివల్ల ఆయనకి శరీరంలో చెమటలు పట్టాయి, స్పందించింది శరీరం, గుండె ఉధృతంగా కొట్టుకున్నది. దారి పొడుగుత రకరకాల చెట్లున్నాయి, ఆ చెట్ల మీద తుమ్మెదలు ఎంతో పూర్వం బాగా ఝంకారం చేసేవి, వాటి ఝంకారం గానంలో ఉండేది. అదేమిటో ఇప్పుడు అవన్నీ ఏడుస్తున్నట్టుగా రొద చేస్తున్నాయి. ఒక మాట ఉందిలేండి, తుమ్మెదలు నిజంగా కొంత ఝంకారం తగ్గించుకుని రొద చేయొచ్చు కాక, ఇప్పుడు రాముడి మనస్సు ఆందోళనతో ఉండడం వల్ల తుమ్మెదల యొక్క పాట కూడా ఏడుపు కింద వినపడుతుందిలే. దారి పొడుగుత కనిపించే ప్రతి దృశ్యము ఆయనకు అపశకునంలాగా తోస్తున్నది. పైగా ఆశ్రమం దగ్గరకు వచ్చే ముందు ఆశ్రమం దగ్గర ఆసనములు చల్లా చెదరై ఉన్నాయి, చర్మములు జంక చర్మములు అటు ఇటు అయిపోయాయి. ఈ ఆశ్రమం దగ్గరకు రాగానే ఆయనకు అనుమానం వచ్చింది. చూచావా, ఈ ఆశ్రమం అల్లకల్లోలంగా కనపడుతున్నది. ఆ పాత్రలు మట్టి పాత్రలు, చర్మములు, పుష్పములు, కందమూలాలు ఇవన్నీ తల్లకిందులుగా కనపడుతున్నాయి. ఎవరో అటు ఇటు పరిగెత్తి వాటిని కింద పారవేసినట్టు తొక్కినట్టుగా కనపడుతున్నాయి. ఆమె నా మీద ప్రేమతో కంగారులో కింద పారేసిందా ఈ వస్తువులు, లేక ఎవరికంటా పడకుండా ఉండడానికి పారిపోతూ నేల మీద పారవేసిందా, లేక స్నానం కోసం సరస్సుకు వెళ్ళిందా, లేక గోదావరి నదికి వెళ్ళిందా, ఇలా అనుకుంటూ సీత సీత అని అరిచాడు. మారేడు చెట్టు దగ్గరకు వచ్చాడు. మారేడు చెట్ట, సీత నీ దగ్గరకు వచ్చిందా? సీతకి నీ ఆకులంటే ఇష్టం. చిగురుటాకులు మారేడాకులతోటి ఆవిడ అప్పుడప్పుడు జడలు అల్లుకుంటూ ఉంటుంది. ఇప్పుడు జడలు అల్లుకోవడానికి నీ దగ్గరకు వచ్చిందా? ఉంటే చెప్పు. ఓ కకుభ వృక్షమా, అంటే మద్ది చెట్టులో ఏరు మద్దని ఉంటుంది, దానికి పువ్వులు ఉండవు కాయలు వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు సీత వచ్చాక పువ్వులు కూడా రావడం మొదలెట్టాయట. విచిత్రంగా పువ్వులు లేని చెట్లకు కూడా పువ్వులు వచ్చాయి. రెండు చెట్లు అండి, అందులో కకుభ వృక్షం అంటే ఏరుమద్ది, ఏరుమద్దికి ఎప్పుడు కూడా పువ్వులు ఉండవు, డైరెక్ట్ కాయలు వస్తాయి. ఇంకా అశోక వృక్షం, దానికి మాత్రం పువ్వులు వస్తాయి. సీతాదేవి అశోకవనంలో కూర్చున్నప్పటి నుంచి అశోక వృక్షాలకి పువ్వులు పోయాయి. అందుకే ఇప్పుడు మీరు చూడండి, అశోక వృక్షాలకు పువ్వులు కనపడకూరలా. సీతాదేవి యొక్క దుఃఖం తట్టుకోలేక అశోకం పుష్పించడం మానేసింది. ఏరుమద్ది చెట్టు సీత కూర్చోవడం వల్ల పంచవటిలో పువ్వులు లేని చెట్టు పువ్వులు ఇవ్వడం మొదలెట్టింది. ఇది పుష్పించింది, అది పుష్పించింది, కాస్త పుష్పించడం మానేసింది. అంటే సీతాదేవి ప్రసన్నంగా ఉంటే పువ్వులు లేని చెట్టుకు పువ్వులు వస్తాయి, ఆవిడ దుఃఖిస్తే పువ్వులతో ఉన్నటువంటి చెట్లు కూడా పువ్వులు పూయడం మానేస్తాయి. అది సీత యొక్క ప్రభావం అని రామాయణం మనకి అద్భుతంగా వివరించింది. ఇంకా తిలక వృక్షం, తిలకం అంటే ఎర్రగోరింట. ఓ తిలకమా, ఓ ఎర్రగోరింట, సీతాదేవి చక్కగా నిన్ను పెంచి నీ ఆకుల్ని కోసి రుబ్బి చేతులకి పెట్టుకుని ఎర్రని చేతులతో కనపడేది. ఇప్పుడు ఆ సీత ఎక్కడన్నా నీ దగ్గరకు వచ్చిందా అని చెట్టును అడిగాడు. అశోక శోకాపమునుద శోకోపగత చేతసం త్వన్నామానం కురుక్షేత్రం ప్రియా సందర్శనే నమాం. ఓ అశోక వృక్షమా, నువ్వందరికీ శోకం తొలగిస్తావు, అంటే నీ చెట్టు కింద కూర్చున్నవాడు ఆనందం పొందుతాడు, అందుకే నిన్ను అశోకం అన్నారు. ఇప్పుడు నా శోకం తొలగించి సీత ఎక్కడుందో చెప్పంటాడు. గన్నేరు చెట్టు అని కొంతమంది తెలియక ఇందులో అనువాదాల్లో అలా రాశారు, అందుకని ఇక్కడ ఈ విషయం అతను చెప్పాలి. కర్ణికార ప్రియ సాధ్వి, కర్ణికారము అంటే గన్నేరు చెట్టు కాదు, కొండగోగు. అనేక కావ్యములు చదవాలి, అందుకే అనువాదాలు చేసేవాడు. ఒక్కొక్కప్పుడు గొప్ప గొప్ప సంస్థలు కూడా చిన్న చిత్తగా పొరపాటు చేస్తాయి, దానికి కారణం వాళ్ళది కాదు, అనువాదకుల్లో లోపం. కర్ణికారము అంటే కొండగోగు. కన్నికారద్యుతి గండభాగంబున గడలు కొనగ, కొండగోగు పువ్వులు చెవులకు పెట్టుకునేవాడు కృష్ణుడు. అలాగే కొండగోగు పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టే కొండగోగుం పూల కొండవర్ధనముల శశివౌళి లాంఛన అర్ధనుడి పూజ చేశాడని శ్రీనాథుడు రాస్తాడు. కానీ ఎందుకో ఒకళ్ళిద్దరు రామాయణం అనువాదం చేస్తున్నప్పుడు కర్ణికారము అంటే గన్నేరు పువ్వులు అని రాశారు. గన్నేరు పువ్వులు మాట వరసకు కూడా స్త్రీలు ధరించరు, కొండగోగు పువ్వులే ధరిస్తారు. అసలు ఏ డిక్షనరీలోనూ కూడా నేను చెప్పే సూర్యరాయాంధ్ర నిఘంటువు లాంటి ప్రామాణికమైన డిక్షనరీల్లో కన్నికారము అంటే కొండగోగు పువ్వు అని ఉంటుంది తప్ప గన్నేరు పువ్వు అని ఉండదు. కాబట్టి అరవయో సర్గలో 20వ శ్లోకంలో కర్ణికార ప్రియ అంటే కొండగోగు పువ్వులంటే ఇష్టపడే సీత నీ దగ్గరకు వస్తూ ఉంటుంది కాబట్టి ఓ కొండగోగా సీత ఎక్కడుందో చెప్పు అన్నాడు. ఇలా చెట్లని అడిగాడు. ఇలా చెట్లని పుట్లని అడగడం రాముడి దగ్గర కూడా ఉందన్నమాట. అందుకనే తర్వాత కాలంలో కృష్ణుడి దిక్కోసం వెతుక్కుంటున్న గోపికలు కూడా చెట్లని ఇలాగే అడుగుతారు. అక్కడ కూడా వాళ్ళు వంశంబకానవే వంశధరుని కువలయేసెమ కావయే కువలధవుని అని ఈ విధంగా చెట్లని పుట్లని అడుగుతారు. ప్రేమ ఎక్కువైపోయినప్పుడు స్త్రీలు తమ పురుషుడి కోసం, పురుషుడు తన ప్రేమికురాలి కోసం, ప్రియురాలి కోసం ఇలా చెట్లని పుట్లని అడగడం ఒక సంప్రదాయం అన్నమాట. కాళిదాస్ గారు ఇంకో అడుగు ముందుకెళ్ళి మేఘ సందేశమే మేఘంతో సందేశం పంపేశాడు. యాక్టే ఇప్పుడు కలియుగంలో మనం వాట్సాప్ సందేశాలతో సంతృప్తి పొందుతున్నాం.